మా మందలో ఉన్నవారు ఎవరికి కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేవు, ముతక వస్త్రాలు తప్ప. నీ ముడిన్ సుందర దౌత చేయలములు శోభిలుచున్నవి. నీ బట్టల మూటలో ఇస్త్రీ చేయబడిన చక్కని అంచుబట్ట విలువైన వస్త్రాలు ఉన్నాయి. మాకు తీసుకొచ్చి నిన్ను మేలందెడు, నీకు మేలు కలుగుతుందయ్యో అన్నాడు. మాకు వస్త్రాలు ఇస్తే నీకు శుభం కలుగుతుంది, మేము కూడా సామాన్యులం కదరు. రాజు దేశాల్లురము రజకాన్వయ అగ్రడి రాజుగారి వేపు నిధి చూస్తే మేము స్వయాన అల్లుళ్ళం, మేనల్లుళ్ళం. మహారాజు గారే మాకు మామయ్య. దయతో మాకు వస్త్రాలు ఇవ్వని అడిగితే, నిజంగా వాళ్ళ సుందర ముఖాలు చూస్తే అడిగితే ఎవరైనా ఏదైనా ఇచ్చేస్తారు. కానీ ఏ పూర్వజన్మ దుష్కృతమో, వాడికి ఒక యోగం ఉన్నది. ఆ యోగం వల్ల వాడికి ఆ కృష్ణుడు చూస్తే అభిమానం కలగలేదు, ఈర్ష అసూయ కురాధాలు వచ్చాయట, అసహించుకున్నట్టు. ఎందుకు అంటే చెప్పలేము, అంతే ఒక్కొక్కటి యోగం ఒక్కొక్కడిదంతే. కృష్ణుడు చూస్తే కొందరు పులకించారు, కొందరు ఇలా శత్రుత్వంతో ఏడిశారు. అందులో వీడు వెంటనే ఏం చేశాడు, ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఉరుముతూ చూస్తూ, ఎట్టెట్రా మనుజేంద్రు చేలములు మీకీ వాడియే, మేరలుం కట్టం బోలుదురే పయోఘృతదిగ్రాసం బులం మత్తులై ఇట్టాడందనిగాక గొల్లలకు మీక భంగి నోరాడెడి కట్టా ప్రాణము కోలుపోయదు సుమీ కంసొద్ద తిండింభక. ఏ కుర్రాడా, ఏం వాగుతున్నావురా, మహారాజు కౌశిడి బట్టలు మీకు ఇవ్వాలా? ఎక్కడి మహారాజు, ఎక్కడ సామాన్య పౌరులైన మీరు, గొల్లలకి రాజుగారి బట్టలే కావలసి వచ్చాయేం? మీరు ఒకవేళ ఇస్తే కట్టగలరా? నక్క ఎక్కడ, నాకలోకం ఎక్కడ అని. ఈ మధ్యన గొల్లవాళ్ళకి పాలు పెరిగాయి, పెరుగులు పెరిగాయి, మేగడలు ఎక్కువైపోయాయట. బాగా పాలు, మేగడలు, వెన్న, పెరుగు, నెయ్యి తిని కురవ్వెక్కి ఇలా నోటికొచ్చినట్టు పలుకుతున్నారు. జాగ్రత్త, మరోసారి ఎప్పుడైనా రాజుగారి బట్టలు అడిగారో ప్రాణం తీస్తా. మా రాజుగారి పరాక్రమం మీకేం తెలుసు, ప్రాణం కోల్పోయే లోపు ఎక్కడికైనా పండంతే. మా రాజు సొమ్ముగై కొన ఏ రాజులు వెరతురింత ఎల్లిదమే నీకీ రాజరాజ గృహమున, ఈ రాజసమేళ గొల్ల ఏగుము తలగానన్నట్టు పైగా. మా రాజుగారు సొమ్ము స్వీకరించాలంటే ఏ మహారాజైనా గతగత వణికిపోతాడు, ఎందుకంటే మా వాడికి రాజరాజని పేరు. అసలు రాజరాజని పేరు మొట్టమొదటి కంసుడిదే. అందుకని ఈ రాజరాజ గృహమున అన్నాడు. అక్కడ ప్రత్యేకంగా ఈ రారాజుగారి ఇంటికి వచ్చి ఇంత టీవీ చూపిస్తావా, జాగ్రత్త అవతలకు. జరాసంధుడిని జయించిన వాడు కంసుడు అంటే వేళకోవడం కాదు. అప్పుడే జరాసంధుడు ఆశ్చర్యపోయి ఏం పరాక్రమం అని తన కూతుళ్ళు అస్థి ప్రాస్థి అని ఇద్దరిని కూడా జరాసంధుడు కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ రకంగా జరాసంధుడు ఈయనకి మామగారు, ఆ కంసుడు అల్లుడు అయ్యాడు. అంతటి వీరుడి ఇంటికి వచ్చి టీవీ చూపిస్తావేం, అంతు చూస్తాను, జాగ్రత్త పా అన్నట్ట. అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ పక్క వాళ్ళకేసి చూశాడు. ఇదేమిటి కృష్ణ, వాడు తిడుతుంటే నవ్వుతావు అన్నట్టుగా చూశారట వాడు. దాంతో భగ్గుమంది ఆయనకు కూడా. ఆయనైతే ఏం పట్టించుకోడు, పక్కవాళ్ళు ఏం వాడిని క్షమిస్తావు అన్నందుకు కొంచెం ఆగ్రహించాట. వెంటనే ఏం చేశాడు, ఘోరకరాగ్రతలంబున ధీరుడు కృష్ణుండు శిరము తెగి పడగొట్టెన్ పౌరుల గుండెలు పగులగా వీరోద్రేకిన్ మదావివేకిన్ చాకిన్. వెంటనే శ్రీకృష్ణుడు ఆగ్రహించి చెయ్యల చాచి ఆ చేతి చివరి భాగం, ఇదే కరాటాడిదబ్బనమాట. కరాగ్రం అనే సంస్కృత పదమే కరాట అయిపోయింది. ఆ చేత్తో చాచి మెడ మీద ఒక్క దెబ్బ పడక్కన కొట్టాట. ఆ తలకాయ తెగి వెంట కింద పడిపోయింది. కరాటేతో మొట్టమొదటి తలకాయ నరికినవాడు కృష్ణుడు. అంచేత కృష్ణుడు మనకి ఎన్ని విద్యలు నేర్పాడండి, అవన్నీ తీసుకెళ్ళి జపాన్ వాడికి, చైనా వాడికి కుంగుఫూ నేర్పాడు, కరాటే నేర్పాడు అంటున్నాం. కానీ అన్ని విద్యలు మనవి ఆ విధంగా వాడి తల నరకగానే కూడా ఉన్నటువంటి చాకళ్ళంతా అడిరిపోయి మూట్ల కింద పారేసిపోయారట. వీరోద్రేకి వాడు నోటికొచ్చినట్టు ఉద్రేకంతో మాట్లాడాడు. మదావివేకి, మదం వల్ల అవివేకంలో పడ్డాడు, అటువంటి చాకిని నరికాడు. మనకు అనుమానం రావాలి, అంత తేలిగ్గా కృష్ణుడు కోపించడే, లోకకంటకుల్ని తప్ప వధించడు, కేవలం బట్టలు ఇవ్వను, నువ్వెంత నీ బతికెంత అవతలకు పో అన్నంత మాత్రం చేతనే ఈ అమాయకుడిని చంపచ్చా అని. వాడు అమాయకుడు కాదు, అసలు రహస్యం ఒకటి ఉన్నది. కృష్ణుడు ఏం చేసినా అంతరార్థం ఉంటుంది. వీడి వాళ్ళ వాడు కాదన్నారు మన పరాశర సంహితలో చెప్పారు. ఏమని, వీడే పూర్వజన్మలో రామావతారంలో సంవత్సరం పాటు లంకలో ఉన్న సీతని తెచ్చుకున్న రాముడి లాంటి వెర్రివాడినా నేను అని అభాండం వేసేట. అప్పుడు వాడని వాటి వీడు సీతారాములు విడిపోవడానికి మూల కారకుడైనటువంటి రజకుడు ఈయనే పాపం. ఆ పాపం వల్ల ఎన్నో జన్మలెత్తి కష్టాలు అనుభవిస్తున్నట్ట.
ఏదో ఒక్క చిన్న అభాండం వేసినందుకు సీతారాములు విడిపోయినందుకు ఆ పాపం యుగయుగాలుగా ఆయన్ని బట్టి వెంటాడుతోంది కనుక ఇక దీనికి ప్రాయశ్చిత్తం చేసి వీడికి వైకుంఠానికి పంపాలి. వైకుంఠానికి పంపాలంటే ప్రాయశ్చిత్తం ఏమిటి? ఆయన చేతిలో చస్తేనే మోక్షం. అందుకే ఈ జన్మలో మళ్ళీ వాడు వచ్చాడు, పాత వాసనతో కృష్ణుడు ఏదో అన్నాడు, పటక్కర ఒకటి ఇచ్చాడు ఆయన, ఆయన చేతిలో చావగానే ఆ పాపాలు పోయి వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు హాయిగా. అందువల్ల ధర్మం కోసం చంపాడు తప్ప వీడి ఈ జన్మది కదా. అంతా ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి సినిమాల్లో, రింగులు రింగులు తొట్టి వెనక్కి తీసుకెళ్ళినట్టుగా ప్రతివాడికి వెనకాతలో ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. వీడి ఫ్లాష్ బ్యాక్ ఇది, ఇక వీడికి ఫ్లాష్ లేదు, బ్యాక్ విరిగిపోయింది, వాడిని చంపాడు. ఆపై మూటల కింద పారేసిపోయారంటే మిగతా వాళ్ళు అడిగిపోయి వాడు ఒక్క దెబ్బగా చంపాడు మనల్ని ఇలా చంపుతాడోనని ఆ మూటలన్నీ విప్పి చూచాడు కృష్ణుడు. మంచి బట్టలు దాన్ని తీసి కట్టుకున్నాడు. తక్కిన వాళ్ళకి బలరాముడికి కూడా నీలవస్త్రం ఇచ్చాడు, పిల్లలందరికీ తలకోబట్ట ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. అందరూ అంచు వస్త్రాలు కట్టుకున్నారట, దీక్షావస్త్రాలు కొనక్కర్లా కృష్ణుడు ఉండుంటే అన్నాడు. శుభ్రంగా బట్టలందరికీ ఇచ్చేశాక ఇంకా మిగిలిపోయాయిగా, మిగిలిపోయిన బట్టలు ఏం చేయాలి? ఆ వీధిలో పెడుతున్న కుష్టి వాళ్ళని, ముష్టి వాళ్ళని, మొత్తం కుంటివాళ్ళని అందరినీ పిలిచేసేట. ఓ భిక్షుకుల్లారా, రండి పట్టుకుపండి ఈ బట్టలు, మా మామయ్యవే ఎన్నో పాపాలు చేసి సంపాదించాడు, పట్టుకెళ్ళిపండి పర్వాలేదు అని దానం చేసేసేట. సాధారణంగా అత్త సొమ్ముకు అల్లుడు దానం అంటారే, కాదు కాదు, అత్తగారి సొమ్ము కాదు, మామగారి సొమ్ముని అల్లుడు గారు దానం చేశారు, మేనమామ సొమ్ము. ఇలా శుభ్రంగా దానం చేయగానే వాళ్ళు పొగిడారట, అయ్యా మీరు ఎవరో ఎంత మంచివారండి, ఈ మధురానగరంలో మేము పుట్టినాళ్ళు అయ్యి తిరుగుతున్నాం, మెతుకన్నం పెట్టేవాడు కాదు వీడు దుర్మార్గుడు కంసుడు, మా మీద కూడా ట్యాక్స్ వేశాడు, ముష్టికి కూడా ట్యాక్స్ వేసేట వాడు. ఆ దుర్మార్గుడి పరిపాలనలో ఇంతకాలానికి మీరు వచ్చి బట్టలు దానం చేస్తున్నారు, మీరు 10 కాలాలు చల్లగా ఉండండి అని దీవించి మరీ వెళ్ళారట. అక్కడ నుంచి శ్రీకృష్ణుడు చక్కని బట్టలు అలంకరించుకుని ముందుకు వెడుతూ ఉంటే అక్కడ ఒక మహాత్ముడు నేతపరివాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ సాలివాడు చూశాడు ఇద్దరు బట్టలు బాగున్నాయి, చక్కగా కుచ్చిళ్ళు లేవు, మెడలో అలంకారాలు లేవు, ఆభరణాలు లేవు, అందుకని ఏం చేశాడు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పంచి కట్టడం కూడా బాగుండాలండి, ఏదో గుమ్మడికాయ తొడిగేసినట్టు తొడిగడం కాదు, అందంగా కట్టాలి, కుచ్చిళ్ళు ఉండాలి, అది కుమార్తె ఇలా ఉదోపేసి వెనకాలేచిపోయి ముందుకు లేచిపోయి కూర్చుంటే ఒక రకంగా, నిలబడితే ఒక రకంగా ఉంటే అది పంచా ఏదో గొడ్డగట్టినట్టుగా, బాణక్ కట్టినట్టుగా. అలా కాకుండా శ్రీకృష్ణుడి బలరాముడిని కూర్చోబెట్టి పంచ చక్కగా అంచులు వచ్చేలాగా ఆ ముందు అలా కనపడాలన్నమాట. కుచ్చిళ్ళు కదులుతూ ఉంటే ఈ కుచ్చిళ్ళు ఇలా ముందుకి వెనక్కి కదులుతూ ఉండేలాగా కట్టిపెట్టి మృదువైన పటాభరణాలు అవి కూడా ఇచ్చాట, ఇంకా బట్టలు ఆభరణాలు ఇచ్చాట. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, కారుణ్యంబున వానిగై కొన్ని అలంకారంబుగా విల్చి శృంగారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులంబుల్చిరి ఆసూరు మాధవుడంత వాయకుని శుశ్రూషన్ ప్రసన్నాత్ముడై సారూప్యంబును లక్ష్మియున్నసగే ఐశ్వర్యాది సంధాయియై. శ్రీకృష్ణుడు ఆ మహాత్ముడు ఆ సాలివాడిచ్చిన బట్టలు ఆ ఆభరణాలన్నీ అలంకారం చేసుకున్నాడు, చాలా అందంగా తయారయ్యట. ఆ తర్వాత అతనికేసి చూశాడు, ఏం కావాలో కోరుకో ఉన్నాడు. అయ్యా నాకేం వద్దండి, నిస్వార్థంగానే మీకు చేశానండి అన్నాడు. ఎంతటి మహాత్ముడు అయ్యా నువ్వు, అలంకారం చేసి కూడా ఏం కోరుకోవడం లేదని, అలా ఏదైనా కోరుకుంటేనే ఇస్తాడు ఆయన, కోరుకోకపోయినా ఇస్తాడు. వెంటనే ఏం చేసేట, సారూప్యంబును తన రూపం ఇచ్చేసేట ఆయనకి. ఆ రోజు నుంచి ఆ నేత పనివాడు ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు వచ్చాడేమో అని భ్రమపడేవారట. అంతా తన రూపం అంత అందం ఇచ్చేసాడు వాడికి. లక్ష్మియున్న సగే డబ్బు కూడా ఇచ్చేట, 1 రూపాయి మనం ఆయనకి ఇస్తే దక్షిణగా కోట్లు ఇస్తాడు ఆయన. ప్రభుత్వం ఇచ్చేట, ఆనందం ఇచ్చేట, అలంకారం చేసుకుని గుణ ఏనుగుల్లాగా మెరిసిపోయారట ఆయన ఇచ్చిన అలంకారాలతో వీళ్ళు. ఆ విధంగా నేత పనివాడిని అనుగ్రహించాడు. ఇంకొంచెం ముందుకెళ్ళారు, సుధాముడు అని పేరు కలిగిన ఒక ఆయన మాలాకారుడు ఉన్నాడు, అంటే మాలలు కట్టి అమ్ముకుంటాడన్నాడు. పూల వ్యాపారం ఆయనకి, పూల కొట్టాయని చూశాడు. మంచి తులసి అవి వేసి కట్టినటువంటి దండలు ఉన్నాయి. బలరామకృష్ణులకి పంచెలు బాగున్నాయి, అంచులు బాగున్నాయి, కుచ్చిళ్ళు బాగానే ఉన్నాయి, అలంకారాలు బాగానే ఉన్నాయి, మెడలు పూలదండలు లేకపోవడం లోటుగా కనిపించింది. అసలు కృష్ణుడంటేనే వనమాలిక విరాజిత విశాల వక్షుడు ఆయన. ఇప్పుడు వనమాల లేదు, అందుకని మహాత్మా ఆగండి అన్నాడు. బలరామకృష్ణుల్ని పిల్లలతో పాటు కొట్లో కూర్చోబెట్టేశాడు. నేను వేసే దండలు స్వీకరించండి అని మంచి ఘుమఘుమలాడే తులసి బాగా బంధించి రకరకాల సువాసనలిచ్చే పువ్వులతో కట్టిన మాలలు ఇద్దరికీ వేసేట. ఆ మాలను వెళ్ళవేయగానే శ్రీకృష్ణుడు పులకించాడు, మెళ్ళో దండ వేసావయ్యా, ఏం కావాలో కోరుకున్నట్టు వెళ్ళి ఆయన్ని. ఆయన ఏమన్నాడు, నాకేం కావాలి, నా చిన్న కోరిక అన్నాడు. అదిగో ఆ పద్యం ఇప్పటికి కూడా మనం నిరంతరం పెద్దలు పూర్వం చదివేవారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయచేయగదే. ఈ పద్యం పోతన భాగవతంలో ఈ సుధాముడు అనేటటువంటి పూలదండలు వాడు పలికిన పద్యం అన్నమాట. నీ పాద పద్మాలు నిరంతరం సేవించే భాగ్యమయ్యి, నిత్యం నీ పాదాలు సేవించే భక్తులు ఉంటారు కదా, భక్తులతో స్నేహం కావాలి. పనికి మాలిన వాళ్ళతో స్నేహం అయితే ఉంది, 4 సార్లు సినిమాలు, 5 సార్లు సిగరెట్లును లేకపోతే ఇంకోటి ఇస్తారు. సాయంకాలం కాగానే మిక్చర్లు మసాలాలు వేసి దిక్కుమాలిన కడుపుది. ఆ మసాలాలు తింటూ కూర్చోవడం తప్పే ఉంటాయి, నాకు అది కాదు. ఆ నీచులతో స్నేహం కాదు, నీ పాద సేవ చేసే భక్తులతో స్నేహం కావాలి. నితాంతాపారభూత దయయును ఎప్పుడూ తరగని ప్రాణిదయ, ఏ ప్రాణిని చూసినా ప్రేమించాలి, దయతో ఉండాలి, ఎవరిని ద్వేషించకూడదు. నువ్వెవరో నాకు తెలియకూడదు అనకూడదు, తెలియదు అనకూడదు. అందరినీ ఆప్యాయతతో ప్రేమించేటటువంటి భూతదయ్యం అన్నాడండి. మనం కూడా అదే కోరుకోలు గుర్తుపెట్టుకోండి, నితాంతాపార భూతదయ్య నిత్యము తరగని అపారమైన భూతదయ్య ప్రసాదించమన్నాడు. తాపసమందార, పైగా తపస్సులు చేసే వాళ్ళకి కల్పవృక్షం వంటి వాడివి నువ్వు. కల్పవృక్షం ఏదంటే అది ఇస్తుంది, నువ్వు కూడా అలాగే ఇస్తావు. నాకు దయచేయగదే, నాకు అన్నాడు ఆయన, మాకు కాదు. మాకు అని తర్వాత కొంతమంది మార్చుకుంటున్నారు, కానీ మూలంలో ఆయన ఒక్కడే కాబట్టి నాకు అన్నాడు. శ్రీకృష్ణుడు ఇచ్చాడు, ఐశ్వర్యము ఇచ్చాడు, ఆయన్ని ఆనందపెట్టాడు, ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఇంతలో ఎదురుగుండా పాప ఒక ఆవిడ ఇలా గూనిగా ఉండి వంగిపోయింది, 3 వంకర్లు చేతులు కాళ్ళు నడుము వంగిపోయాయి పాపం, నడవలేక నడుస్తోంది. కుబ్జ అంటారు ఆవిడ, సైరంధ్రి జాతి స్త్రీ. పూర్వం సైరంధ్రి జాతి స్త్రీలు అంటే సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు ఇవన్నీ తయారు చేయటం, మాలలు కట్టడం, గంధాలు రాయడం, ఎంగిలి తినకుండా పతివ్రత నియమాలతో ఉండేవారు వాళ్ళు, చాలా నియమనిష్టలతో ఉండేవారు, అటువంటి జాతి అనమాట. అందుకే ద్రౌపది ఆ స్త్రీ రూపంతో విరాట్రాజు గారు కొలువులో సుధేష్ణని కొలవడానికి వెళ్ళింది. ఎందుకని, ఎంగిలి తినరు వాళ్ళు, పతివ్రతలు వాళ్ళు, నియమనిష్టలతో ఉంటారు. అందువల్ల ఆ జాతి స్త్రీ అయితే తనకి బాగుంటుందని ఆ రూపంతో వెళ్ళింది అనమాట. అదిగో అటువంటి సైరంధ్రి జాతి స్త్రీ కుబ్జ అంటారు. ఆమె వస్తున్నది, వికారంగా ఉంది. ఆమెను చూస్తే, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చి నిద్రపోరాడు చాలామంది, హడిలిపోతారు. సరిగ్గా మాట వినకపోతే ఆయ కుబ్జ వస్తుందని బెదిరించేవారట ఆ రోజుల్లో అంతా కూడా. అటువంటి కుబ్జ ఆవిడ పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ పెట్టుకుంది అక్కడ కంసుడి కోసమని, సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తూ ఉన్నది. ఇవి కంసుడికి ఇస్తుంది అని చెప్పి కంసుడి దిక్కుమాలాడు ఏడాదికి ఒకసారి స్నానం చేస్తాడేమో, ఒళ్ళంతా శుభ్రంగా పూసుకుంటాడు అరబ్ కంట్రీస్ వాడికి మళ్ళీ. అందుకని ఆయన కోసం సుగంధ ద్రవ్యాలు ఇలా మోసుకుంటూ పోతుందట. ఆ నలినాక్షుడు కంచెను నానా విధలేపముల భాజనము చేకొను పూని చను తెలుసు దాని ఆనన రుచి నిచయ వినమితాబ్జన్ కుబ్జన్. ఆ పద్మాక్షుడు చూశాడు రకరకాల లేపనములు, ఒక రకం కాదనమాట. ఈ వీటిలో కూడా సుగంధ ద్రవ్యాల్లో కూడా కొన్నేమో బట్టలకు కొడతారు, కొన్నేమో చెవులకు పెడతారు, కొన్ని టిక్ టిక్ డియోడ్రెంట్లో ఏమంటారే అవి నాకు ఏం తెలుస్తుంది వాళ్ళ మేము అమాయకులు ఆ విషయంలో. అలాంటివి ఇలాంటి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ నానావిధ లేపముల భాజనం అన్నమాట. రకరకాల లేపనములున్న ఒకనొక పాత్ర తీసుకుని వస్తుంది. భాజనము అంటే పాత్ర. అందుకే భోజనానికి భాజనం కావాలి అంటే అర్థం ఏంటన్నమాట, భోజనం చేయడానికి కంచం కావాలని అర్థం అక్కడ భాజనం అంటే. అది తీసుకుని వస్తున్నది, అటువంటి దానిని చూచాడు. ఆవిడ రూపం బాగాలేదు కానీ ముఖంలో మాత్రం కాంతి ఉందిట. కొంతమంది అందంగా ఉండరు కానీ ముఖంలో ఏదో తెలియదు, ఒక వర్చస్సు ఉంటుంది. తన ముఖ వర్చస్సుతో తామర పువ్వుని కూడా తిరస్కరిస్తుందిట ఆవిడ. అటువంటి కుబ్జను చూచాడు, దగ్గరికి వెళ్ళి సుందరీ అన్నట. ఒళ్ళు మండిపోదా ఎవరికైనా, పగలు చూస్తే రాత్రికి అల్లోకి వచ్చేలా ఉంది ఆవిడ. ఆవిడ దగ్గరికి వెళ్ళి కృష్ణుడు కొంటిగా సుందరి అనగానే ఆవిడ చుర్రును చూసింది. అలా నిజంగా అక్కడ కృష్ణుడు కాబట్టి కానీ ఇంకోటి ఎవడన్నా అయితేనా, చీల్చి చండాడేసింది అనమాట. కొంతమంది అంతే, ఎందుకు పెరిగినాను మార్కులు రాని వాడి దగ్గరికి వెళ్ళి అంత పండితుడు రాను అని తిప్పుతారు అనమాట. అలా తిప్పుతారు వాడికి, వేరే తెప్పక్కర్లా. అలాగే ఈయన సుందరి అనగానే ఎవడో నన్ను ఇలాగే వేళాకోళం చేస్తున్నాడు అనుకుని చెయ్యెత్తబోయి కృష్ణుడిని చూచి ఆ రూపంతో కానీ పరవశించిపోయిందిట. అయినా తెప్పాడు కదా అందుకని కొంచెం కోపంతో అందనమాట.
చక్కని వాడవదు సరసంబుల నొంపకుము, ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి, చారు శరీర త్రివక్రయుండ్రు నే నిక్కము కంసుదాసిని, వినిర్మల లేపన విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు తగమీరు విలేపనముల్ ధరింపరే.
నువ్వు చాలా చక్కని వాడివి సందేహం లేదు, అయినా నన్ను సరసాలాడి బాధ పెడతావటయ్యా, వేళాకోళం ఆడతావా, నన్ను సుందరి అంటావా, ఎంతకంటే పనికి వాలిందానా అంటే నేను బాధపడేదాని గాను. అయినా అందరికీ అందరిని రమ్మంటే వస్తుందా, వాళ్ళ పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప అందం అంత తేలిక రాదు. ఎంతో సుకృతి ఉంటే కొంతమందికి అందంగా ముఖం వస్తుంది, కొంతమందికి దరిద్ర భోగాలు వస్తాయి, ఏం చేస్తాం. అందరికీ చక్కదనాలు ఎక్కడివి? ఓ సుందరాకార, అయినా నీవు అడిగావు కాబట్టి చెబుతున్నాను, నేనెవరును. త్రివక్ర అంటారు, చూసావుగా నీకు కూడా మూడు వంకర్లు కనపడుతున్నాయి. కంసుడి దాసిని, రోజు లేపనాలు తయారు చేస్తూ ఉంటాను, సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తూ ఉంటాను, ఇవి మా రాజుగారికి ఇస్తాను, రాజుగారు మెచ్చుకుంటాడు, ఎంతో బాగుంటాయి నేను ఇచ్చే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా. మీరు కూడా ఈ సుగంధ ద్రవ్యాలు ధరించండరా, తీసుకోండి, మీకంటే ఎవరు గొప్పవాళ్ళు, చూసారా బట్టలు అడిగితే వాడు అలా మాట్లాడాడు, కానీ ఈవిడేమంది మీకంటే అరుగులు ఎవరు, ఈ సుగంధం మీకు రాస్తేనే, కౌసుడికి రాస్తే అసహ్యంగా ఉంటుంది, దిక్కుమాల మొహంవాడు అంటూ చక్కగా చెప్పడం కాదు, సొంతంగా రాసిందిట ఆవిడ, తీసుకోమని ఇవ్వాలి ఆ గిన్ని, రాసింది కృష్ణుడికి. ఎంత అదృష్టవంతురాలండి ఆవిడ, ఏ జన్మలో సుకృతం, మనం అప్పుడు పుట్టాం కదే అని బాధ కలుగుతూ ఉంటుంది. ఆవిడ రాసి పెట్టిన చక్క, మనం కూడా పుట్టే ఉంటానండి, అప్పుడేమో రాసి ఉంటాం, అందుకే పురాణాలు చెబుతున్నాను నేను, వినే భాగ్యం మీకు కలిగింది, లేమనుకోవడం ఎందుకు, ఏదో కొంచెం తేడా వచ్చి ఇలా ఫరుష్లు అయిపోతారు భూలోకం అంతే. అలా రాసి రాయిగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆయన నోటితో ఏదన్నా అంటే వేళకొళం అది కాదు, నిజమై తీరుతుంది, సుందరి అన్నాడుగా, ఇప్పుడు ఆ మాట నిలబెట్టాలి. ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడ కాలి బొట్టనవేలు మీద తన కాలు పెట్టి నొక్కి గెడ్డం కింద చేయిబెట్టి పటక్కర పైకి ఎత్తేట, ఇలా అంతే వంకర్లన్నీ సరిపోయాయిట, నిటారుగా తయారైపోయిందిట, అద్భుతంగా అయిపోయింది ముఖం, పరమసుందరీమణి అయిపోయింది అన్నారండి ఆవిడ. సైరంధ్రిన్ విభవ విజిత శక్రపురంధ్రిన్, ఇంద్రుడి భార్య శచీదేవిని కూడా తిరస్కరించే అంత అందం వచ్చేసింది అన్నారు ఆవిడకి, అంత అందంగా తయారైపోయింది. ఇంతలో పక్క వాళ్ళంతా ఎంత అందంగా ఉన్నావి, ఆశ్చర్యపోతున్నాం, మూర్చిపోతున్నాం అన్నారట. ఈయన నొక్కాడు కానీ వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ఈవిడికి అర్థం కాల. ఇప్పుడు ఈవిడ చాలా అందంగా ఉంది కాదనను, కానీ అందం ఎలా చూసుకోవడానికి అక్కడ అర్థం ఎలాగా అంటే, ఆవిడ ఏం చేసిందో తెలుసా, కృష్ణుడికే చూసిందట, ఆయన బొగ్గలు ఉన్నాయి చెక్కిళ్ళు, చెక్కిళ్ళల్లో ఆవిడ రూపం కనబడిందిటండి, అద్దం లాంటి చెక్కిళ్ళు చూసి ముద్దొస్తుందంటావా అని ఇది చూసి రాసిన మాటే. ఈ కృష్ణుడి చెక్కిళ్లలో చూసి ఆవిడ రూపం తనను తాను చూసి పరవశించిపోయింది. పూర్వం మహానుభావుల బొగ్గలు అలాగా అద్దాల్లో ఉండేవట, ఈ కలియుగల దిక్కుమాలను గీసి 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 మొహాలు ఎక్కడ సౌందర్యం లేకుండా పోయింది, ఎక్కడ మన మొహాలు కనబడటంలో ఉన్న మొహాలు కూడా మాయమైపోయి అప్పట్లో అలా ఉండేవన్నమాట. ఆ రూపం చూసి ఆశ్చర్యపోయి, ఇది నా రూపమే, ఈ కృష్ణుడు గడ్డం కింద చేయబెట్టిలా అనడంతో నాకు రూపం మారిపోయిందని కనిపెట్టేసింది, పులకించిపోయింది ఆనందంతో కృష్ణ అని వెంటనే కొంగుచ్చుకుని, వెంచేయుము మా ఇంటికి పంచశరాకార యనుచు పైబడి కొంగ ఆకర్షించి తికిచి నిలిచే. అప్పుడే మీదపడి, మా ఇంటికి రావయ్యా మా ఇంటికి రావయ్యా అని మీదపడి కొంగు బుచ్చుకు లాగిందట, పంచశరాకార ఓ మన్మథాకార రమ్మన్నదట, కొంగు ఆకర్షించిందట. పంచాసుగ బాణజాల భగ్న హృదయ్యై, మన్మథ బాణాలకి గురైపోయి తట్టుకోలేక రా 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 అని పిలిచిందట. ఆ విధంగా పిలవగానే కృష్ణుడు చిరునవ్వు వాళ్ళ అన్నయ్య గారికి చూసావన్నయ్య, నేను అనుగ్రహించిన భక్తులందరూ మా ఇంటికి రా మా ఇంటికి రా అంటే ఎంతమంది భక్తులకు పెడతాం అంటూ, సుందరి భవిష్యత్తులో నీ ఇంటికి వస్తారు, ప్రస్తుతం ఏమిటని మాట్లాడకుండా పో అని ఆవిడ సాగనంపేశాడు. ఆయన ఇంత ఇస్తే ఆ వాళ్ళ జీవితమే మార్చేస్తూ వెళ్ళాడు. అలా కొంతసేపటికి కంసుడి ధనుస్సు ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళారట. అదే పెద్ద విశాలమైన ధనుస్సు, మామూలు ధనుస్సు కాదు అది. ఆ కంసుడి ధనుస్సు ఉండే చోటికి వెళ్ళి, ఇదిగో ఇదే మా మావయ్య ధనుస్సు, రేపు యజ్ఞం చేసేది దీనికే, ఈ యాగానికి రమ్మనే ఆ మహానుభావుడు మనల్ని పిలిచాడు అని వెళ్ళి శ్రీకృష్ణుడు చూస్తున్నట్టుగా అమాంతంగా ధనుస్సు చేతిలోకి తీసుకుని గట్టిగా ఎక్కుపెట్టాట, లాగేట, పెళ్ళు అనే శబ్దంతో ఆ విల్లు విరిగిపోయింది. రామావతారంలో శివధనుర్భంగం, కృష్ణ అవతారంలో కంస ధనుర్భంగం. అక్కడికి తేడా, ఇది పాపాత్ముడి ధనుస్సు. విరగొట్టగానే ఈ శబ్దం వెళ్ళి అక్కడ ఎక్కడో ఉన్న భోజవిభుడికి, కంసుడికి చెవులు భేదించిందిట. ఏమిటి శబ్దం అన్నాడు. ఎవరో వచ్చి మీ ధనుస్సు విరగొట్టేశారండి అన్నారట. దాంతో వాడికి అడిరిపోయాడు. ఈలోపు కాపలా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అద్దిర రాచవిల్ విరిచే నర్భకుడంతయు శంకలేక ఎవడ్రవిడి కుర్రాడు ఒకడొచ్చి శంక లేకుండా నిశ్శంకగా రాజుగారి విల్లు విరగొడతాడా, వీడిని కొట్టండి చంపండి గెల్లండి నరకండి అంటూ మీదకి దూకేవారు, కత్తులు పుచ్చుకున్నారు కటార్లు పుచ్చుకున్నారు. మీదకు వస్తూ ఉంటే కృష్ణుడు ఆ విరిగిపోయిన ధనుసులో ఒక ముక్క అన్నయ్య గారికి ఇచ్చాడు, ఒక ముక్క తాను పుచ్చుకుని రెండు రాని ఒక్కొక్కటి వచ్చి రాగానే నెత్తి మీద పటాపటా కొట్టి గుళ్ళో కొబ్బరికాయలు పగలు కొట్టినట్టుగా. వేణుగోపాలస్వామి గుళ్ళో కొబ్బరికాయలు పగలు పడతారు, ఆచార్య గారు అలా పగలు కొట్టి పారేశాడు, వచ్చిన వాడు వచ్చినట్టు పటపటపటపట. ఆ విధంగా కార్ముక ఖండ హస్తులై ఆ వింటి ముక్కలతో వాళ్ళ తలకాయలు పగలు కొట్టి చంపేశారు. శ్రీకృష్ణుడు రావడం, తన ధనుస్సు విరగొట్టడం, కాపలా వాళ్ళని చంపడం, ఇదంతా విన్నాడు. ఇంకా రాత్రి నిద్రపోతే ఒట్టు, అతి కష్టం మీద నిద్రపడితే పాపం కంసుడికి నిద్దట్లో గరళ్ళము మృంగుటయును గరళము మృంగుట ప్రేతము పరిరంభించుటయు, విషం తిన్నట్టుట, శవం వచ్చి కౌగిలించుకుంటున్నట్టుట, నగ్నభావుడగుటయును గొడ్డిప్పుకు తిరిగినట్టుగా, హఠాత్తుగా నల్లని స్త్రీ ఎర్రని బట్టలు ధరించి మెడలో తాడు వేసి గొర్ర గొర్ర దక్షిణం దిక్కుకేసి ఈడ్చుకుపోతున్నట్టు కలరావడం. ఇక వాడికి నిద్ర అట్లా భయం వేసిపోయిందట. ఇదేంట్రా బాబు దరిద్రం, ఈ అపశకునపు కళలు వస్తున్నాయి అనుకున్నాడు. ఈ కళలు వస్తే ప్రమాదం అన్నమాట. చెప్పాక స్వప్నాధ్యాయంలో చెప్పారుగా, ఆరోహణం గోవృష కుంజరాణం ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం విష్ఠాను లేపో రుదితం మృతంచ. ఆరోగ్యవంతుడి కళలలో ముఖ్యమైన కళలు మంచి మంచివి ఏమిటి, చెడ్డమేమిటో చెప్పారు. ఎవరైనా కళలో కొండెక్కినట్టు కలొచ్చినా, ఆవు ఎక్కినట్టు కలొచ్చినా, ఎద్దెక్కినట్టు కలొచ్చినా, మేడెక్కినట్టు కలొచ్చినా వాళ్ళకి మంచి ఐశ్వర్యం రాజపదవి వస్తుంది. ఒళ్ళంతా మలం పూసుకున్నట్టు కలొస్తే వాడికి వద్దంటే బంగారంట. అందుకని కలొచ్చినప్పుడు కళ్ళలో చక్క మలం పూసుకున్నట్టు వస్తే ఎంత మంచిదో అంటే ధనంతా తను రావాలి, మళ్ళీ మనం కావాలని కోరుకోకుండా. తర్వాత రుదితం, ఎవడైనా ఏడుస్తున్నట్టు కలిస్తే వాడు కూడా బాగుంటాడట. మృతం, ఎవరైనా చచ్చిపోయినట్టు కలిస్తే వాడు నూరేళ్ళు బతుకుతాడట. కానీ గొడ్డిప్పుకు తిరిగినట్టు, నల్లని స్త్రీలు వచ్చినట్టు, ఎర్రని బట్టలు కట్టుకున్న వాళ్ళు వచ్చినట్టు, మెడలో గన్నేరు మాల వేసినట్టు, గాడిద మొసలి ఇలాంటివి వచ్చినట్టు, నూనె తాగినట్టు వచ్చిన అటువంటి వాళ్ళకి ఎక్కువ కాలం ఉండరని అర్థం. వీడికి అవే వచ్చాయట. ఇంకా దాంతో అడిలిపోతూ ఉన్నాడు పాపం వీడి బతుకు. ఇలా రాత్రంతా నిద్ర పట్టి పట్టక వాడి బాధ వాడిపడుతూ ఉంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, పరమ దుర్మార్గుడు కంసుడు, మనం ఏమరిపాటును నిద్రపోతే నిద్రపోతున్న మనవాళ్ళని ఏం చంపుతాడు, మనల్ని ఏం చేసినా చెయ్యిపోయినానని చాలా జాగ్రత్తగా పిల్లల్ని తీసుకెళ్ళి ఒక ఇంటి అరుగు మీద చేరి వాళ్ళని పడుకోబెట్టి వీళ్ళు కాపలోకి వస్తూనే ఉన్నారట. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. ఎలా ఉన్నది ఆ సూర్యాస్తమయం అంటే చాలా ఆశ్చర్యం. గగనారణ్య చరాంధకార గజమున్ కాలాహ్వయవ్యాధుడచ్చుగబట్టంగమకిల్చి మచ్చిడుటకై చోతాంకుర శ్రేణిచే ఒగి కల్పించిన కందుకంబనగ సూర్యుండంత వీక్షింపగాదగే మందప్రభతోడ పశ్చిమ మహాధాత్రీధరేంద్రం బునన్. సాధారణంగా ఏనుగుల్ని పట్టుకోవడానికి పోయేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొయ్య వేసి ఆ గొయ్యి మీద ఆకులు పెడతారు. ఆ గోతిలో ఏనుగు పడాలి, ఇప్పుడు అటు నుంచి లాక్కు రావాలి. ఏనుగుకి చిగుళ్ళు అంటే ఇష్టం, మామిడి చిగుళ్ళు అంటే. అందుకని మామిడి చిగుళ్ళుని ఇలా ముద్ద కింద ఒక బంతిలా తయారు చేస్తారట. ఆ బంతులు చేత్తో పుచ్చుకుని ఏనుగుకి చూపిస్తారట. ఆ ఏనుగు ఆ మామిడి చిగుళ్ళ బంతి తినడం కోసం పరిగెత్తుకొస్తుంది. వీడు మెల్లిగా గొయ్యి దాటి వస్తాడు, ఆ గోతి మీదకి వచ్చి ఆ ఏనుగు డామన్ అందులో పడిపోతుంది. ఆకుల మీద ఎక్కి ఆ గోతిలో పడిపోయాక దాన్ని 4-5 రోజులు చిక్కిపోయేలా చేసి మెల్లిగా పైకి లాక్కొచ్చి మచ్చిగా చేస్తారు. ఇప్పుడు ఒక అద్భుతమైన భావన చూపించాడు. సూర్యుడు పశ్చిమం దిక్కున కొండ మెంచి కిందకి దిగిపోతున్నాడు, అలా దిగుతున్నాడు కిందకి. ఎర్రని కిరణాలతో ఉన్నాడు, కాంతి తగ్గుతున్నది, చాలా ఎర్రని కిరణాలతో ఆయన అస్తమిస్తున్నాడు. అది ఎలా ఉందో చెప్పారు. గగనారణ్య చరాంధకార గజమున్, ఆకాశం ఒక అడవిట, ఆకాశమే ఒక అరణ్యం. ఈ ఆకాశం అనే అరణ్యంలో చీకటి అనే ఏనుగు తిరుగుతుందట. ఏనుగు నల్లగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో ఉన్న చీకటే ఏనుగు అన్నారు. ఆకాశం ఒక అడవి అయితే అడవిలో తిరిగే ఏనుగు చీకటి. ఈ చీకటి అనే ఏనుగుని పట్టుకోవాలి అనుకున్నాడు. పట్టుకునేవాడు ఎప్పుడు ఏనుగునేవాడు పోయేవాడే కదా. ఇప్పుడు ఇక్కడ పోయేవాడు ఎవడంటే కాలాహ్వయ వ్యాధుడు, కాలుడు, కాలమే ఒక పోయేవాడు అనమాట. ఈ ఏనుగుని పట్టుకోవడానికి ఏం చేశాట, అచ్చుక పట్టం కమకించి మచ్చిడుటకై చూతాంకుర శ్రేణి చేవుగి కల్పించిన కందుకంబనగ. ఏనుగుని పట్టుకోవడానికి ఎర్రని మామిడి చిగుళ్లతో బంతిని తయారు చేసి ఆకర్షిస్తాడని చెప్పుకున్నాంగా. సూర్యుడే అలాంటి మామిడి చిగుళ్లతో తయారు చేసిన బంతిలో ఉన్నాడనమాట. ఈ సూర్యుడు అనేటటువంటి మామిడి చిగుళ్ల బంతిని ఆకాశము అనే అరణ్యంలో కాలుడు అనే ఓయవాడు చీకటి అనే ఏనుగుని పట్టుకోవడం కోసం తయారు చేసి పెట్టాడా అన్నట్టుగా పడమటి దిక్కున తక్కువ కాంతితో ఎర్రని కాంతితో సూర్యుడు దిగిపోతున్నాడు, అస్తమిస్తున్నాడు అన్నారు. అస్తమిచ్చే సూర్యుడిని ఎంత వర్ణన చేశారు. చల్లని గాలులు వచ్చాయి, మెల్లగా ఆకాశంలో సూర్యుడు తగ్గడంతో నక్షత్రాలు కనబడుతున్నాయి, చంద్రుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు పుచ్చ పువ్వు లాంటి వెన్నెలో కురిపిస్తున్నాడు. అది ఎలా ఉందో తెలుసునండి, దర్పిత తారాధిప పరిసర్పిత కిరణౌఘ మిళిత సకల దిశంబై ఏర్పడి కమల భవాండము కర్పూరపు క్రో విభంగి కను పట్టిన రూప. ఆకాశంలో నక్షత్రాలు, నక్షత్రాల మధ్యలో నిండు చంద్రుడు. ఇది ఎలా ఉంది అంటే చంద్రుడి యొక్క వెన్నెలను ఆకాశం ఒక పిచ్చికారీ గొట్టంట. పూర్వం పిచ్చికారీ గొట్టాల్లో నెయ్యిది పోసుకుని కొట్టుకోవడాలు, రంగులు పోసుకుని, ఇప్పుడు కూడా హోలీలో రంగులు కొట్టుకుంటారు. అలాగే బాగా పచ్చ కర్పూరపు తొణుకులు పట్టుకొచ్చి కర్పూరాన్ని పట్టుకొచ్చి ఆ కర్పూరాన్ని గొట్టల్లో పెట్టి ఆ గొట్టల్లోంచి మీదకు తొలుగుతుంటే ఆ తెల్లని కర్పూరం ఆకాశం నుంచి భూమి మీదకి వస్తుందా అన్నట్టుగా ఈ చంద్రుడి కిరణాలు కిందకి దిగుతున్నాయి. చంద్రుడి వెన్నెల కర్పూరంలో ఉందన్నమాట. అందుకని ఆకాశం కర్పూరపు క్రోవి భంగి కనుపట్టిన రూప. చంద్రుడు వచ్చాడు బానే ఉంది. చంద్రుడు వస్తే కొందరికి ఆనందం, కొందరికి భయం. తొగలు సంతశిల్లా, కలువలు సంతోషిస్తున్నాయి, కలువలు చంద్రుడు వస్తే వికసిస్తాయి. దొంగలు భీతిల్ల, దొంగలకు భయం ఎందుకంటే వెన్నెల్లో దొరికిపోతారు అందరికీ, చీకటి అయితే వాళ్ళకి లాభం తప్ప. అంచేత దొంగలు మాత్రం భయపడుతున్నారట. తొగలు సంతశిల్ల దొంగలు భీతిల్ల పొడిచ శీతకరుడు భూరిచ కోరక ప్రీతికరుడు జార భీతికరుడు. దొంగలు సంతోషి భయపడుతున్నారు, చకోర పక్షులకి మాత్రం ఆనందం కలుగుతోంది. చకోర పక్షులు చంద్రుడి వెన్నెల ఆహారంగా తీసుకుంటాయి. జారులకి మాత్రం భయం, ఎందుకంటే జారుల యొక్క లక్షణం ఏంటంటే వెన్నెల్లో విహరిస్తూ ఉంటే ఎవడకోవడకి దొరుకుతారు కనుక. అందుకని జార భీతికరుడై వచ్చాడు ఆయన. ఏమంటే ఎంత అద్భుతమైన మాటలు రాశారండి కొన్ని కొన్ని. సూర్యుడు అస్తమించగానే తామర పువ్వులు ముడిచిపోయాయట. చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడు, ఎంత బాగుంటుంది, చంద్రుడి కంటే అందగాడు ఎవడుంటాడు దానికి. చంద్రుడు ఎంత అందగాడైనా కొంతమంది మాత్రం చంద్రుడిని అసహించుకుంటున్నారట. ఇది ఎవరు వాళ్ళు, తామర పువ్వులు. వాళ్ళు పద్మిని జాతి స్త్రీలు. అసలు నిజంగా హెడ్స్ ఆఫ్ అనమాట వ్యాసుడికి, ఈ పోతన గారికి. మనం పద్మినీ జాతి స్త్రీలు అంటే పరమ పతివ్రతలు వాళ్ళు. భర్త ముఖం తప్ప మరొకటి ఎంత గొప్పవాడైనా వాళ్ళు చూడని జాతి వాళ్ళు. వాళ్ళు పద్మిని అంటే రెండోది తామర పువ్వులు అనే స్త్రీలు. చంద్రుడు వచ్చాడు, చంద్రుడు రాగానే తామర పువ్వులు ఎప్పుడు ముడుచుకుపోతాయి, సూర్యుడు వస్తే వికసిస్తాయి తప్ప. ఈ తామర పువ్వులు సహజమే ముడుచుకుపోవటం, దాన్ని ఏమని వర్ణించారో తెలుసా, ఓయి చంద్ర కళలు కలుగుగాక కమల తోడగుగాక, కళలు కలుగుగాక కమల తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక, అన్యునల్ల తపనుడైన మత్పతి అని సాధ్విభంగి కమల జాతి మొగిడే. చంద్రుడా, నువ్వు చల్లగా ఉండవచ్చు, నీలో 16 కళలు ఉండవచ్చు, లక్ష్మీదేవి నీ వెనక పుట్టింది కనుక లక్ష్మికి నువ్వు అన్నగారివి, చంద్ర సహోదరి అని కదా ఆవిడకి, అందుకే పేరు చంద్రుడు అంతటి వాడు, ఆవిడకి అన్నగారు అయ్యాడు. అంచేత లక్ష్మీదేవికి నువ్వు అన్నగారు అయి ఉండొచ్చు, శివుడి నెత్తి మీద చేరవచ్చు. నువ్వు ఎంత అందగాడివైనా, ఎంత చల్లని వాడివైనా, మాకు మా భర్త కంటే గొప్పవాడు లేడు, మేము పరపురుషుణ్ణి చూడం, మా భర్త తపనుడు, వేడితో కాలి చేస్తాడు, అయినా మా భర్త ముఖమే చూస్తాం అని చెబుతూ సాధ్విభంగి ఒక పతివ్రతలాగా కమలజాతి మొగిడి ఆ తామర పువ్వులు ముడుచుకుపోయాయిట. ఎంత అద్భుతమైన భావన అండి దాని నిజంగా. ఎన్ని ఉన్నా సరే మేము చూడమన్నట్టుగా ముడుచుకున్నాయి నిజానికి సహజం అది. దాన్ని ఇలా వర్ణించాడు అన్నమాట ఆయన. ఇంకా ఏం చెప్పారు, కామతంత్ర టీక కలువల జోక కందర్పు డాక విటుల తాల్మి పోక చకిత చక్రవాక సంప్రీత జనలోక రాక వచ్చి మేలురాక ఎగుచు అన్నారు. కామతంత్రమును నేర్పే టీక, టీక అంటే చిన్న తాత్పర్యం అన్నమాట. తాత్పర్యం టీక అని రాసేవారిగా పూర్వది. కామతంత్రమునకు టీక, కలువలకేమో ఆనందం కలగజేస్తుంది. కలువలు ఎప్పుడు చంద్రుడి స్థలా ఊగుతూ ఉంటాయి. కలువల జోక కందర్పు డాక, డాక అంటే పెద్ద పాత్ర అనమాట. పప్పు దాకలో పడిపోతున్నాను అనేవారు పూర్వం అదనమాట. మన్మధునికి ఈయన ఒక పెద్ద పాత్ర అట. చంద్రుడు వస్తే మన్మధుడు ఆనందం కలగజేస్తాడు గనక. విటుల తాళ్మిపోక, విటులకి మాత్రం ధైర్యం ఉండదు, వెన్నెల్లో వాళ్ళు విహరించకుండా ఉండలేరు గనక. చక్రవాక పక్షులకి భయం, సూర్యుడు ఉంటే ఉంటాయి కానీ చంద్రుడు ఉంటే ఉండలేవు. సంప్రీత జనలోక, జనులకి మాత్రం ఆనందం కలగజేస్తుందిట. అటువంటి రాక వచ్చే అంటే చంద్రుడి వెన్నెల రాత్రి వచ్చింది, నిజమైన రాక మేలు రాక అన్నారు దానిని, అది వచ్చింది ఆ రాత్రి. ఆరేయి గోపయుతులై క్షీరాన్నము గుడిచి రామకృష్ణులు మది కంసారంభమెరిగి. ఆ రాత్రి హాయిగా బలరామకృష్ణులు పిల్లలతో కలిసి పాలతో చేసిన అన్నం తిన్నారు. ఇక్కడ కూడా సైన్స్, గొప్ప జ్ఞానం అది. పాలంటే ఇష్టమే కాదు అక్కడ. ఎప్పుడైనా రాత్రి పెరుగన్నం తినండి, ఆ తర చూడండి ఎంత నిద్ర వస్తుందో. వీళ్ళు కాపలాగా మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండేవాళ్ళు శుభ్రంగా పెరుగేసుకుని తింటే ఇంకేముంది. అసలు ఉపన్యాసాలకు ఎప్పటికే కూర్చున్నవాడు అడోడు ఇటోడు మధ్య మధ్యలో కురిగిబాట్లు కనపడుతూనే ఉంటాయి. అవి పైగా కురిగిబాట్లు పడివాడు బయటకు వచ్చే కురిగిబాట్లు కదండి, నేను అలా కనపడుతున్నాను కానీ అంటాడు వాళ్ళు. అదో గొడవ అంచేత ఆ సాయంత్రం పూట శుభ్రంగా మెలకుగా ఉండాలి అంటే క్షీర అన్నం తినాలి అన్నారు. పాలతో చేసిన అన్నం తినండి, ఉపవాసం ఉన్నవాడికి మరీ ముఖ్యం అది. జాగరణ చేయాలంటే హాయిగా మెలకుగా ఉండొచ్చు. అందుకని పాలతో చేసిన అన్నం తిని కంసుడి సంగతి తెలుసు గనక జాగ్రత్తగా ఉన్నారు. క్రమంగా తెల్లవారింది. అరుణ హరిణ కర్ర విదళిత గురుతిమిరే వేంద్ర కుంభకూట వినిర్ముక్త రుధిర మౌక్తికముల క్రియ సురపతి దిశ కెంపు తోడ చుక్కలు మెరసిన. ఎర్రని సింహం తన గోళ్లతో ఏరుగు కుంభస్థలాన్ని చీల్చిందిట. ఏ ఏరుగు అంటే నల్లని చీకటి అనే ఏరుగు. ఎప్పుడూ కూడా ఏనుగు ఏమో నల్లగా ఉంటుంది, సింహం ఎర్రగా ఉంటుంది. ఆకాశంలో సూర్యకిరణాలు వస్తున్నాయి. ఆ సూర్యకిరణాలతో ఉన్నటువంటి కాంతి ఎలా ఉందంటే చూడటానికి ఎర్రని సింహంలా ఉందన్నమాట. చీకటి అనే ఏనుగు కుంభస్థలం చీల్చగానే కుంభస్థలం నుంచి రక్తము, రక్తంతో పాటు ఏనుగు కుంభస్థలంలో ఈ పనస తొనల్లోనూ తర్వాత అన్నిటికంటే బత్తాయి తొనలు ఉంటాయి, చిన్న చిన్న ముత్యాలు, అలాంటి ముత్యాలు ఉంటాయి ఏరు కుంభస్థలం మీద. ఆ సింహం అలా కొట్టగానే ఆ రక్తంతో కూడిన చిన్న చిన్న ముత్యాలు బయటకు వచ్చి ఎర్రని ముత్యాలలాగా కనపడతాయి. ఇప్పుడు సింహం చీకటి అనే ఏనుగు కుంభస్థలం కోల్చగానే అందులో నుంచి ముత్యములు ఎర్రని రక్తంతో కలిసి ఆకాశమంతా వెదజల్లబడ్డాయి అన్నట్టుగా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలని ముత్యాలు, ఆ ఎర్రని కిరణాలు, సూర్యకిరణాలు వస్తున్నాయి. అదేమో రక్తంలా ఉందన్నమాట, అలా కనపడుతున్నదట. క్రమంగా సూర్యోదయ సమయంలో సూర్యుడు మరింత ఇరుపిక్కాడు. నారింజ పండు రంగులో ఉన్నాడు, కమలాఫలంలో ఉన్నాడు. నేను సహస్రావధానంలో చెప్పాను, తరుణార్క బింబము అది కరం అరుదుగు ముగ్గినట్టి కమలాఫలము. ఇంతవరకు ఎవరు సూర్యుని అలా పోల్చలేదు. సహస్రావధానంలో అది ఉదయించే సూర్యబింబం కాదు, బాగా ముగ్గినటువంటి కమలాఫలంలో ఉంది. నిజంగా కమలాఫలంలాగా ఉంటుంది అది. తరుణీముఖ కుంకుమమో స్ఫురదంబర వీధి పొడుచుచున్ కనుపట్టిన్. అది తరుణి పెట్టుకున్న ముఖ కుంకుమలా ఉంది, ఆకాశ వీధిలో కనిపించింది అని ఎప్పుడో 2000 సంవత్సరంలో చెప్పిన పద్యం ఇది, ఆ సహస్రావధానం. అలా సూర్యభగవానుడు వస్తున్నాడు. అది ఎలా ఉందో చెప్పారు. సంకాశితో దయాచల పంకేరుహ కిరణరాగ పరిపూర్ణం వై పంకేరుహ గర్భాండము కుంకుమ సలిలంపు క్రోవి కొమరున మిగిలిన. పిచ్చికారి గొట్టనండా కుంకుమ నీళ్లు పోసి ఆ కుంకుమ నీళ్లు అలా అలా ఆకాశం అంతా స్ప్రే చేస్తున్నారా, కొడుతున్నారా? కుంకుమతో నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది? అలా ఎర్ర నీళ్లు పడతాయి. ఆకాశం అలా ఉందన్నారు, కుంకుమ గొట్టంలాగా. ఎర్రని కిరణాలు కుంకుమ రంగుతో ఉన్నటువంటి నీళ్ళల్లా కనపడుతున్నాయి అన్నమాట. అంతలోనే బలరామకృష్ణులు లేచారు, స్నానం చేసుకున్నారు, అలంకారం చేసుకున్నారు, అందరూ అలంకారాలు చేసుకున్నారు. కంసుడి సభలోకి పిల్లలు నందుడు అంతా వెళ్ళిపోయారు. ఆఖరణ బలరామకృష్ణులు అందరినీ పంపాక మేము కొంచెం ఆలస్యంగా వస్తామని ముందు పంపేశారు వెళ్ళి. ఇప్పుడు కంసుడు ఉన్నటువంటి ఆ సభలోకి అడుగు పెడుతున్నారు. ఒక 5 నిమిషాలు బలరామకృష్ణులు కంసుడి సభాభవన ప్రాంగణం దగ్గరికి అడుగు పెట్టారు. ఆ రోజుల్లో కూడా కంసుడు ఇవాళ మనం చూపించేటటువంటి ఈ రకరకాలైన నిర్మాణాల కంటే గొప్ప నిర్మాణం చేశాట. యజ్ఞం చేసేటప్పుడు అశేషంగా జనం వస్తారు, వాళ్ళకి రకరకాల వినోదాలు చూపించాలి. చూపించాలి అంటే ముందు కూర్చోవాలి. ఇప్పుడు కట్టే స్టేడియంలు ఉన్నాయి క్రికెట్ స్టేడియం కంటే బాగానే, వరుసగా అలాగా స్టెప్ బై స్టెప్ కూర్చోవడానికి, తానేమో ఎత్తైన సింహాసనం మీద కూర్చుని అందరినీ చూడటానికి, మధ్యలో రంగస్థలం హాయిగా ప్రశాంతంగా మల్లయుద్ధం చేయడానికి కానీ నృత్యం చేయడానికి కానీ ఇంకేవైనా కళలు ప్రదర్శించడానికి కానీ అన్నిటికీ కావలసి ఏర్పాటు చేశాట. అప్పటి ప్రజలు ఆరోగ్యం ఆనందం వినోదం ఒకటే అన్నిటికీ విలువిచ్చేవారు సర్వకాల సర్వావస్థల్లో. అందుకే తుమ్మి దగ్గి ఎరగరట వాళ్ళ జీవితంలో. అసలు ఆ వైద్యుణ్ణి సంప్రదించడం అరుదన్నమాట. మానవమాతృణ్ణి మనం ఆలోచిస్తే చావు దెబ్బ తగిలితే పడిపోతాడు కదలడు. గట్టిగా రైలు ఎక్కబోతూ తూలి కింద పడ్డాడు ఒక ఆయన, ఇప్పటిదాకా కాలు సెట్ అవ్వాల, కలుక్కు కలుక్కుమంటూనే ఉంది. ఏనుగులు మించి గుర్రాల మించి కిందకు దూకుతూనే ఉన్నారు ఆ రోజుల్లో. ఒళ్ళంతా దెబ్బలే, నిన్న తగిలిన దెబ్బలు సరే, కొత్తగా కొత్త గంట్లు కొమరార బలరామ కృష్ణులు వచ్చి తండ్రికి నమస్కరించారని తిక్కన గారైతే, అర్జునుడు కృష్ణుడు కొత్త గంట్లు కొత్త గాయాలు కనిపిస్తూ ఉండగా ధర్మరాజుకు దండం పెట్టారట. అంటే నిన్నటి గాయాలు నిన్నే, ఇవాళ మళ్ళీ కొత్తగా బాణాలు తగిలాయి, అవి తీసి పక్కన పారేయడం మళ్ళీ రావడం, పూచికి పుల్లలు పారేసినట్టు పారేసేవారట. గట్టిగా కాళ్ళలో ముళ్ళు దిగితే ఆనకాయలు కేసేయండి, ఆనకాయ ఆనపగాయో మళ్ళీ తెలియదు అది, అలా తయారై నానాయాతన పడాలి. మహాత్ములు వాళ్ళు అంత శరీర దార్ఢ్యం కలిగిన వాళ్ళు, శరీరాన్ని ప్రకృతిని మనస్సుని అదుపులో పెట్టుకున్నారు. మధ్య మధ్యలో ఈర్ష్యలో పాడేయారు కానీ. ఇప్పుడు అలాంటి రంగస్థలం ఏర్పాటు చేసుకున్నాడు కంసుడు. అక్కడ ప్రధాన ద్వారం దగ్గర శ్రీకృష్ణుడి కోసమని కాపలా పెట్టారట. దేన్ని కువలయాపేయడాన్ని మావటివాడితో పాటుగా, మావటివాడు బాగా డోసు వాడు పుచ్చుకుని ఉన్నాడు, నల్లమంది ఎక్కించాడు ఏనుగుకి, ఆ ఏనుగుతో కృష్ణుడు తొక్కించడం కోసం వాడు సిద్ధంగా ఉన్నాడు. అందరూ వెళ్ళారు. ఒక్క బలరామకృష్ణుడు రాగానే ఆ ఏనుగుని వాళ్ళకేసి తోలేట. వెంటనే కృష్ణుడు అన్నాడు, ముందు మంచిగా చెప్పి తోడాలి కదా. ఓరీ కుంజర్రపాలం మా దశకు నీ ఉద్యన్మదేభేంద్రమున్ ప్రేరేపంబనిలేదు త్రిప్పు మరలం ప్రేరేచినన్ నిన్ను గంభీరోగ్రాసని తుల్యముష్టిఘతులం భేదించి నేటంతకు చేరంబొత్తు మహత్తరద్వీపముతో సిద్ధంబు యుద్ధంబునన్. ఓరీ మావటివాడ, ఏమిరా కన్ను మిన్ను కానకుండా మా మీదకి ఏనుగు తోలుతున్నావు, మేమేం అపరాధం చేశాం, మాకేసి ఏనుగుని తోలవలసిన అవసరం లేదు. కాదు కూడదు అంటూ ఏనుగుని తోలితే నిన్ను నీ ఏనుగుని ఈ పిడికిడి పొట్లతో, ఇవి మామూలు పిడికిడి దెబ్బలు అనుకునేవసమా, ఇవి గంభీర ఉగ్ర అశని తుల్యములు అన్నాడు. పిడుగుల్లాంటివి, పిడుగుపాట్ల వంటి ఈ ముష్టిహతులతో నిన్ను సంహరిస్తాం, నీ ఏనుగుతో పాటు నిన్ను చంపుతాం, నువ్వు ఏనుగు పీనుగులైపోతారు, యుద్ధంలో తప్పదు, తిప్పు తిప్పు అన్నట్ట. వాడెక్కడ తిప్పుతాడు, వాడికి ఏనాడో వెళ్ళిపోవడానికి టికెట్ పుచ్చుకున్నాడు. అంతకుని దగ్గరికి పోవడం కోసమే సిద్ధంగా ఉన్నవాడు కృష్ణుడి కేసి ఇంకా తోలేట. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఆ మధ్యలోంచి ముందుకు దూరు వచ్చేసేట. ఏనుగు కాళ్ళ మధ్యలోంచి వచ్చి తాకొచ్చుకు వెనక్కిలేగాడు, అది వెనక్కి తిరగగానే తొండం పుచ్చుకులేగాడు. ఓసారి మీద నుంచి దూకుతారు, కింద నుంచి ఆడుకుంటారు. చిన్నపిల్లలు ఏనుగు బొమ్మలతో అటు ఇటు గొరగొర ఈడ్చి ఆడుకున్నట్టుగా బలరామకృష్ణులు కాసేపు ఆ కువలయాపేయడంతో ఆడుకున్నారట. మావటివాడే ఆశ్చర్యపోయాడు, 10,000 ఏనుగుల్ని తుక్కు కింద చంపేసినటువంటి ఈ ఏనుగుని ఈ పిల్లలు ఈడ్చి ఆడుకుంటున్నారు, ఇది ఆశ్చర్యం అనుకున్నాడు. ఇంకా దాని నెత్తి మీద అంకుశంతో పడిచి తొక్కే తొక్కే అంటున్నట్ట. అంజక బాలకుడనుచును కొందక మావటియు గోప కుంజరు మీదన్ కుంజరుమును ఢీ కొలిపెను కుంజర పాలుండు గోప కుంజరు మీదన్. అయ్యో చిన్నపిల్లలు లేతగా ఉన్నాయి, వాళ్ళ శరీరాలు ముట్టుకుంటే కందిపోయేటట్టు ఉన్నారు బలరామకృష్ణులు. వీళ్ళ తోలికి వెళ్ళకూడదని ఏమాత్రం ఆలోచన చేయకుండా దయ విడిచిపెట్టి గోపకుంజరుడి మీద కుంజర పాలకుడు కుంజరుని తోలాడు. అది ఢీకొడుతూ ఉంటే నవ్వుకుంటున్నాడు. కాసేపు ఆడుకున్నట్టు ఆడుకుని కృష్ణుడు బలరాముడు అమాంతంగా ఎగిరి ఆ ఏనుగు యొక్క రెండు దంతాల మీద చేలి ఆ దంతాలని కాళ్ళతో తొక్కి విరగ్గొట్టి కింద పారేసి ఆ దంతాలతోటి ఏనుగు డొక్కలో పొడిచారట. పాపం ఏనుగు కింద పడి తెచ్చింది గిలగిలా కొట్టుకుని. ఎవడు తీసిన గోతిలో వాడే పడతారంటారే, ఎవడి ఏనుగు కింద వాడే పడి వస్తాడని వీడు నిరూపించాడు పాపం. వాడి ఏనుగు కూలిపోతుంటే వాడి కింద ఊడిపోయేట ముందే వాడి మీద ఏనుగు పడిందిట. ఇంకేముంది, మళ్ళీ కనపడలా, పచ్చడి పచ్చడి అయిపోయాడు. మరి గాయన్ సినిమాలో తన బాంబు కింద తానే పడి కోట చచ్చిపోయినట్టుగా కోట బతుకంతే ఇదివరకు అందులో. అలాగా ఎవడైనా తాను చేసిన అపరాధానికి తానే బలిగిపోతాడు అన్నట్టుగా ఆ ఏనుగు కింద పడి పచ్చడి పచ్చడి అయిపోయాడు. తదనంతరం ఆ ఏనుగు దంతాలు ఎర్రగా రక్తంతో తడిసిన వాటిని మూపుల మీద గదాయుధాలు ధరించినట్టుగా ధరించి అమాంతంగా సభాభవన ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. గోపాలకులు హర్షధ్వానం చేశారు కృష్ణుడు ఆ ఏనుగును చంపిరావడం చూసి. ఇంతలో కంసుడు ఆగ్రహించాడు, వీళ్ళ చూడ్డానికి మనుషులు చూస్తే లేతగా ఉన్నారు, ఇంతమందిని చంపారా? అయినా శత్రుత్వం ఉంది కాబట్టి వాళ్ళని పొగడకుండా పక్కనున్న భేరీ భంకార శబ్దాలన్నీ ఆపించి చాణూరుడు ముష్టికుడికేసి చూశాట. చాణూరుడు ముష్టికుడు వీళ్ళందరూ కూడా మహామలులని చెప్పుకున్నాం మనం. అందులో చాణూరుడు మరవాడు ఆంధ్రుడు అనమాట. ఆంధ్రుల్లో కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే విష్ణు సహస్రనామంలో చాణూరాంధ్ర నిషూదన చాణూరుడని పేరు కలిగిన ఆంధ్రుణ్ణి చంపినవాడు కృష్ణుడని ఆ నామం కూడా ప్రత్యేకంగా ఉంది. వీడు ఈ మల్లుడు కంసుడి సైగ స్వీకరించి వెంటనే వచ్చాడు ముష్టికుడిని వెంట పెట్టుకుని. ముష్టికుడు అంటే ముష్టెత్తుకోవడం వల్ల వాడికి ఆ పేరు రాలా. వాడు ముష్టి యుద్ధం బాగా చేసేవాట, పిడికిలి పొడితో యుద్ధం చేసేవాట, అందుకని ముష్టికుడు అన్నారు. బలరామ కృష్ణ మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళట, వీరులని విన్నాం, కళ్ళారా చూడలేదు కానీ రాక్షసులు ఎందరినో మీరు అడవులలో చంపారట. ఏం కృష్ణ సాము చేశావా, మేరు సత్రాణమా? సహజంగా ఎవరైనా విద్య నేర్చుకుంటే ఆ విద్యని మహారాజులకి ప్రదర్శించాలి, డబ్బు సంపాదించుకోవాలి. జనములు నేర్చిన విద్యలు జననాథుల కొరకు కాదే అన్నాడు. దీన్ని బట్టి ఏం చెప్పారంటే ఆ రోజుల్లో నియమం. ఇప్పుడు కూడా మనం ఎంతైనా ఏ గవర్నమెంటో మెచ్చుకుని ఓ రాష్ట్రపతి అవార్డో లేకపోతే ఇంకో స్టేట్ అవార్డో లేకపోతే ఏదో మంచి పౌరాణికుడైన అవార్డు ఇస్తే సంతోషిస్తుంది, సహజం. అది ప్రభుత్వం మెచ్చుకోవాలి, గుర్తింపు ఇస్తే ఆ గుర్తింపు కార్డుకి విలువే. అందుకని అప్పుడు ఇప్పుడు కూడా ప్రజలకి పైవాళ్ళు మెచ్చుకుంటేనే ఆ విద్యకి తగిన ఫలితం. మీరు కూడా విద్యను నేర్చారు, మన రాజుగారు మెచ్చుకుని ఏమైనా బహుమతులు ఇస్తాడేమో, ప్రదర్శించండి, రండి మల్ల యుద్ధానికి రండి, వస్తారా అంటే కృష్ణుడు అన్నాడు, మీరు చూస్తే కొండల్లో ఉన్నాం, మేము చూస్తే చిన్నపిల్లలం, అయ్యా మీతో యుద్ధం చేస్తాం. ఓహో బాబు చాణూరుడు అంటే ఎలా ఉండేవాటివాడు, చంక కిందలో నొక్కేస్తే ఇటువంటి పిల్లలు కొన్ని లక్షల మంది పచ్చడైపోతారు. అందుకని సాములు లేవు మా వలన సత్వము కల్దన రాదు, మల్ల సంగ్రామ విశారదులు కులిశ కర్కశ దేవులు మీరు. మేము సాముగారి డీలు చేశామని చెప్పడానికి వీల్లేదు, బలముందని అసలే అనలేం. మీరు చూస్తే మల్ల యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు కులిశ కర్కశ దేవులు, వజ్రాయుధంలాగా మీ శరీరాలు కఠినంగా ఉన్నాయి, మీతో ఏం యుద్ధం చేస్తాం, సరదా కోసం అంటున్నారు కనుక మీతో పెరుగుతాం. ఓ చాణూరా నీతో నేను యుద్ధం చేస్తాను, మా ముష్టికుడి ఉత్తోటి మా బలరాముడు యుద్ధం చేస్తాడు, కాసేపు యుద్ధం చేద్దాం, రాజుగారిని మెప్పిద్దాం, తర్వాత కానుకలు అందుకుంటాం అనగానే ఓ రోరి ఏదో సరదాగా మల్ల యుద్ధ ప్రదర్శన చేయండి అంటే నువ్వు నన్నే ఎంచుకున్నావే, నువ్వెంత నీ బ్రతుకెంత, నాతో పోరగా ఎంత వాడ విసిరే, ఆహ్వానించింది వాడే. ఇప్పుడు కృష్ణుడు నేను నిన్ను ఎన్నుకున్నాను అనగానే మళ్ళీ పౌరుషం వచ్చిందిట, నాతో యుద్ధం చేయడానికి నువ్వెంత వాడివిరా, నా పాటి వాడివా, నేను విఖ్యాతుణ్ణి, ప్రసిద్ధ వంశంలో పుట్టాను, క్షత్రియ వంశంలో పుట్టాను, ఉదయం పూట 5,000 కోడిగుడ్లు సులాంకా తింటాను రోయ్, 2,000 లీటర్ల పాలు పుచ్చుకుంటాను, మధ్యాహ్నం పూట సాయంత్రం పూట నేను తినే భోజనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది నీకు, నువ్వు నాతో యుద్ధానికి వచ్చావా, ఈ మధ్యన అంతో ఎంతో వెన్న మేగడా తిని క్రోవిక్కిలా పలుకుతున్నావు, సరే రా నీ సంగతి చూస్తాను అని కృష్ణుడిని పిలిచాట. కృష్ణుడు బలరాముడు చేతులు పుచ్చుకున్నారు. వచ్చి దూకారు. బలరాముడు ముష్టికుడితో కృష్ణుడు చాండూరుడితో ఘోర యుద్ధం ప్రారంభించారు. మల్లయుద్ధం 8 అడుగులు వెనక్కి ముందుకు తీసుకునేవారట. అలా యుద్ధం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి యాదవులు మధురానగర పౌరులు ఆశ్చర్యపోయారు. ఎంత అన్యాయం అండి ఇది, ముక్కుపచ్చలారని చిన్న పిల్లలు ఎక్కడా, ఆ పిల్లలతోటి కఠినమైన శరీరం పర్వతం వంటి శరీరం కలిగిన ఈ చాండూర ముష్టికులు యుద్ధం చేయడం ఏమిటి, ఇది ఘోర కలి, ఈ పాపపు దృశ్యం చూడలేం బాబోయ్, ఎవరైనా వచ్చి ఇది అన్యాయం ఆపండి అనడం లేదు, ఈ పిల్లలు ఏమైపోతారో పాపం, బ్రహ్మదేవుడన్నా అనుగ్రహిస్తే బాగుండును, ఈ కంసుడి పరిపాలనలో సుఖం లేదనుకున్నారట ఎవరికి వాళ్లే పాపం. ఎవరేమనుకుంటున్నా బలరామకృష్ణులు యుద్ధం చేసినట్టే చేశారు. హఠాత్తుగా చాణూరుణ్ణి కాళ్ళు పుచ్చుకుని గిరగిర తిప్పి నేల మీద కల విసిరేశాడు కృష్ణుడు. పెద్ద శబ్దంతో కింద పడ్డాడు. పడ్డవాడికి లేవల, ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చింది, పడిపోయి అలాగే అయిపోయాట పాపం. బలరాముడు కూడా వీడు నిజంగా బలరాముడు రాని అందరూ మెచ్చుకునేలాగా వాడిని డొక్కలో ఒక కుమ్ము కుమ్ము కింద వారేశాడు. మళ్ళీ వాడు లేవల. ఈ విధంగా నిమేష మాత్రంలో చాణూర ముష్టికుల్ని కృష్ణ బలరాములు వధించగానే తక్కిన మల్లులు హడిలిపోయి ఇంతటి వీరులే నిమేష మాత్రంలో కృష్ణుడి వల్ల మరణం పొందారంటే ఇక మనం యుద్ధానికి వెడితే ఉండం, అనవసరంగా చావడం ఎందుకు, పారిపోదామని ఎవరి దాని వాళ్ళు పారిపోయారట. దాంతో బలరామకృష్ణులు తమ తోటి పిల్లలతో సరదాగా పైకి కిందకి ఎగిరి కుస్తీ బట్లు పట్టారట. పక్కన యుద్ధ వేరీలు మోగుతున్నాయి. కొంతమంది కొమ్ము బోరాలు ఊగుతున్నారు, పాటలు పాడుతున్నారు గోపాలకులు. నందుడు పొంగిపోతున్నాడు. ఆ సమయంలో కంసుడు ఆగ్రహించి, ఆపండి తూర్యనాదాలు, భేరీలు మోగించడం ఆపండి, ఈ నందుడు దుర్మార్గుడు నా శత్రువుని పెంచాడు, వాడిని చంపేసేయండి, లేదా వాడి మూటమూల్లే లాక్కుని తోలేయండి బయటికి, ఈ గొల్లల్ని చావగొట్టండి, ఈ కృష్ణుడి బలరాముడిని చంపండి, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు దసుకొని దోచుకోండి, ఎవరిని విడిచిపెట్టకండి, చంపేయండి చంపేయండి అని అరుస్తున్నట్టు వాడు. పిచ్చెక్కిపోయింది పాపం వాడి. అందుకని కనిపించిన వాళ్ళ చంపండి చంపండి అంటూ ఉంటే కృష్ణుడు వాడి నోట్లో వాడి నోట్లో ఉండగానే ఎగిరివాడు ఉన్న పైన ఎక్కడో మంచి మీద కూర్చున్నాడు ఆ రంగస్థలంలో, అక్కడికి ఎగిరి దూకేట. వాడు కత్తి డాలు తీసుకున్నాడు. ఇప్పటికీ 8 కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కృష్ణుడిని కళ్ళారా చూశాడు. ఆ కత్తి ఎత్తి మీదకు వస్తూ ఉంటే కృష్ణుడు వాడిని అసలు కత్తితో యుద్ధం చేయనిచ్చాడా, వాడు జుట్టు పుచ్చుకుని ఎగిరి అలాగే కింద పారేసాట రంగస్థలం నుంచి. ఆ పైనుంచి కింద పడ్డాడు. పడి పడగానే కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఆగిపోయింది, ప్రాణం లేచిపోయిందిట. 8 అన్నం తింటున్నా, తిరుగుతున్నా, కదులుతున్నా, మెదలుతున్నా, కృష్ణుడిని చంపుతాను, కృష్ణుడిని నరుకుతాను, కృష్ణుడిని కొడతాను, కృష్ణుడు 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 అనడం వల్ల చచ్చి చావగానే అందులోంచి ఆత్మ లేచి కృష్ణుడిలో కలిసిపోయింది. ఇది యోగం అంటే. ఎప్పుడైనా భక్తితో కంటే విరోధంతో ఎక్కువ తలుచుకుంటాం మనం వాళ్ళని. మీరు ఎప్పుడో చూడండి, మంచి మిత్రుడిని కూడా 100 తలుచుకోం, అదే శత్రువు అయితే వాడు దుర్మార్గుడు, వాడిని ప్రాణం తీసేస్తాడు, వాడిని చంపాలి, వాడిని కొట్టాలి, వాడిని తిట్టాలంటే 10 అనుకోవడం వల్ల శత్రువుని తలుచుకుంటాయంట. శత్రుత్వం వల్ల కంసుడు ఒకనాడు కాదు, 2 కాదు, 24 హరిస్మరణే చేశారు. హరి సాధిస్తా, హరిని కృషింపజేస్తా, హరిని చంపుతా, హరిని నరుగుతా అని హరి 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 అని చివరికి హరి అన్నాడు, హరిలో కలిసిపోయాట. యుద్ధం కూడా చేయలే పాపం పెద్దగా. ఇంకా ముష్టికుడు చాణూరుడు యుద్ధం చేశాడు, ఏనుగు చేసింది, కానీ పైనుంచి కింద పాడేయగానే చచ్చిపెట్టేవాడు పాపం. ఎందుకంటే అప్పటికే వాడి శరీరం అంతా శిథిలం అయిపోయింది భయంతో. ఈలోపు కంసుడికి తమ్ముళ్ళు ఉన్నారు 8. యగ్రోధుండును జిహ్వుడు మొదలుగా నానాయుధానేక సామగ్రిన్ కంసుని సోదరుల్ గవియుడు మాద్యద్గజేంద్రాభుడై ఉగ్రుండై పరిఘాయుధోల్లసితుడై ఉండుండ చండాడి కాలాగ్రక్షోణికి ఉచ్చరాముడు గరీయస్థేముడై వారలం. యగ్రోధుడు జిహ్వుడు మాద్యుడు మొదలైన 8 కంసుడి తమ్ముళ్ళంతా ఈ కృష్ణుడు బలరాముడు వచ్చి మన అన్నగారిని మన కళ్ళ ముందే చంపేశారు, మధురానగరంలో ఇంత అరాజకత్వమా, వీళ్ళంతు చూద్దాం అని వాళ్ళంతా కత్తులు గదలు ముద్గరాలు పుచ్చుకుని చంపండి కొట్టండి తిట్టండి అని కృష్ణుడి మీదకు వస్తూ ఉంటే వెంటనే బలరాముడు, కృష్ణ ఆ కంసుడి సంగతి నువ్వు చూసుకున్నావు, కాస్త నాకు కూడా నా కోట నాకు ఇవ్వయ్యా, ఎవరు కోట వాళ్ళకు ఉండాలి అని పెద్ద ముద్గరం తీసుకున్నట్టు ఇరప కదా తీసుకుని వచ్చిన వాడిని ఒక్కొక్కటి రారా అనడం, వాడి ఎత్తు మీద భడక్కర కొట్టడం, వాడి తలకే పగల కొట్టడం, ఇలా వరుస పెట్టి కంసుని సోదరులందరినీ అప్పటికప్పుడే యుద్ధరంగంలో చంపేశాడు. అంతా యమలోకానికి వెళ్ళిపోయారట. ఆ కంసుడి భార్యలు కంసుడి తమ్ముడి భార్యలు అంతా వచ్చి ఏడుస్తూ పడ్డారట. భార్యలకి భర్త ఎంత దుర్మార్గుడైనా భర్త భర్తే కదా మరి, అందుకని అందులో కౌశల్య భార్యలైతే గోపాల సింహంబు కోపించి నిన్ను కూల్చేయే మందుమే మందుమే మందుము. ఈ గోపాల సింహం వచ్చి నిన్ను ఏనుగుని కూల్చినట్టు కూల్చింది. మేము ఎప్పుడో చెప్పాం మహాత్ముడు బలవంతుడని, కృష్ణుడు దేవుడని నారదాదులు చెప్పారు. అతనితో విరోధం వద్దన్నాం, మా మాట విన్నావు కాదు. అనవసరంగా మహాత్ములతో విరోధించావు, ప్రాణం కోల్పోయావు. ఉత్తములకి భూతములకు అపకారం చేసిన వాడు బతుకుతాడా? ఎందరిని చంపావు, అవన్నీ ఏడ్చేయి. ఆ ఏడ్చిన వాళ్ళ ఆత్మఘోషే నిన్ను కొట్టిందని వాళ్ళు అంటున్నారట. పరమాత్ముడు అన్నారు కృష్ణుడు, ఆయనతో విరోధం వద్దు, గౌరవిస్తే నువ్వు బతుకుతావని చెబితే మా మాట వినలేదు, చచ్చిపోయేవాడు, మమ్మల్ని అనాథలు చేసావా అని ఏడ్చారట. ఇంతలో కృష్ణుడు వచ్చి, అత్తయ్యలు ఏడవకండి, వీరుడు అతడు వీరత్వంతో చచ్చిపోయాడు, చావు ఎవరికైనా తప్పదు. ఇంటిలో మంచం మీద తీసుకుని తీసుకుని చావడం కంటే రణక్రీడ దక్షత్వంతో చావడం మంచిది. అతడు వీరస్వర్గానికి పోయాడు, అతనికి కర్మలు చేద్దాం, మహావీరుడి గురించి ఆలోచించకండి అని నత్త చెప్పి ఓదార్చాడు. ఒక్క ఇద్దరు తప్ప అంతా కృష్ణుడి మాట విన్నారట. ఆ ఇద్దరే జరాసంధుడు కూతుళ్ళు, వాళ్ళకి మాత్రం కృష్ణుడు అంటే ద్వేషం. దహన కర్మలకి పంపించాడు. అప్పుడు ఇంతకాలం జైల్లో మగ్గిపోతున్నారుగా పాపం, ఏళ్ల తరబడి కారాగృహంలో దేవకి వసుదేవులు ఉన్నారు, అక్కడికి వెళ్ళాట కృష్ణుడు వెళ్ళి పాపం స్వయంగా తాళాలు తీయించాడు. ఎదురుగుండా వస్తున్న బలరామకృష్ణుల్ని చూచారు దేవకీ వసుదేవులు. వీళ్ళు లోకేశ్వరులు, మా పిల్లలు కాదు, మమ్మల్ని అనుగ్రహించడానికి పుట్టారు, వీళ్ళకి ఎలా గౌరవం చేస్తాం మేము, కౌగిలించుకుందామంటే కృష్ణుడు విశ్వరూపం చూపించాడు అనుకుంటూ దగ్గరికి వెళ్ళడంలా శంకిస్తున్నారు. సహజంగా తల్లిదండ్రులు చాలా కాలం తర్వాత వచ్చిన పిల్లల్ని ప్రేమించి దగ్గరికి లాక్కొని కౌగిలించాలి, అవేం చేయడం లేదట. కృష్ణుడు కనిపెట్టాడు, ఓహో నేను పరమాత్మననే ప్రేమతో వీళ్ళెవరూ కూడా నన్ను గౌరవించడం లేదని కనిపెట్టి మాయ ప్రయోగించాట వెంటనే. వైష్ణవ మాయ ఇంకేముంది, ఆ మాయ తగలగానే మాబాబే మాబాబే అని ఆనందంతో దగ్గరికి వచ్చేసారట. ఆయన అంతే మాయలో ముంచేస్తాడు, నిమిషంలో మాయలో ముంచేస్తాడు ఎవరినైనా సరే. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి మనం. మన పురాణాలలో కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశాడు సర్వలోకేశ్వరుడు అయ్యుండి కూడా. అమ్మా నాన్న మేము పాపాత్ములం, ఇన్నాళ్ళుగా మీరు మమ్మల్ని పెంచడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మేము ఎరుగుదాం, మేము పుట్టడం వల్లే మీరు చెరసాల పాలయ్యారు, అయినా మీకు దూరంగా ఎక్కడో సుఖంగా బతికాం, కానీ ఈనాడైనా వచ్చి మిమ్మల్ని చూసాం, కానీ ఆనాడు వచ్చామా చూసామా మిమ్మల్ని రక్షించామా? తల్లిదండ్రులు చెరసాల పాలయ్యినప్పుడు వాళ్ళని రక్షించలేని కొడుకులు కొడుకులా, మేము ఇంతకాలం చేసిన అపరాధం క్షమించండి, మాకు తెలియక మిమ్మల్ని ఉపేక్షించాం అని కాళ్ళకి దండం పెట్టగానే వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టి ఆనందంతో కౌగిలించుకున్నారట. అప్పుడు ఈ మహానుభావుడు యయాతి మహారాజు గారి శాపం వల్ల యాదవులకి సింహాసనం మీద కూర్చునే అధికారం లేదు, అందుకని వసుదేవుడికి రాజ్యార్హత లేదు కనుక మళ్ళీ కంసుడి తండ్రి ఉగ్రసేనుడు, ఆయన జైల్లోనే ఉన్నాడు, కంసుడు కన్న తండ్రినే జైల్లో పెట్టిన దుర్మార్గుడు వాడు, అందుకని ఆ జైల్లోకి వెళ్ళి ఆయన విడిపించి ఆ ఉగ్రసేనుడిని పిలిచించి అన్నట్ట. అనఘ యయాతి శాపమున యాదవ వీరులకున్నరే శరాసనమున నుండరాదు నృపసత్తమ రాజవుగము. ఓ కంస మహారాజుని తండ్రి ఉగ్రసేన మహారాజా, మేం యాదవులం, ఎంత వీరులమైనా సింహాసనం మీద కూర్చోవడానికి వీల్లేదు, ఎందుకంటే యయాతి శాపం. పూర్వం యయాతి అని ఒక మహారాజు ఉన్నాడు, ఆయన కాలంలో వృషపర్వుడని ఒక దానవరాజు ఉన్నాడు. ఆ వృషపర్వుడు అనే దానవరాజు గారి దగ్గర శర్మిష్ఠ అనే కూతురుంది ఆయనకి. ఆ కాలంలో భృగు మహర్షి కొడుకు శుక్రాచార్యుడు ఈ వృషపర్వుడికి పురోహితుడిగా ఉన్నాడు, కులగురువుగా ఉండి రక్షించేవాట. దేవతలు ఎప్పుడైనా రాక్షసుల మీదకి దండయాత్రకు వస్తే కేవలం ఆయన వల్లే, ఎవరి వల్ల, శుక్రాచార్యుడి మహిమ వల్లే వృషపర్వుడు దేవతల్ని జయించేవాట. గురువులు అంత గొప్పవాళ్ళు ఆ రోజులు. ఇలా ఉండగా వృషపర్వుడి కూతురు శర్మిష్ట, శుక్రాచార్యుడి కూతురు భార్గవి దేవయాని చెలికత్తెలతో కలిసి ఒకనాడు అరణ్యానికి వెళ్ళారు. అరణ్యంలో బట్టలు విప్పి తోట పెట్టి చక్క చెరువులోకి వెళ్ళి జలక్రీడలు జలకాలాటలలో ఆడుకోవడం మొదలెట్టారట. అక్కడికి ఎవరూ రారు కనుక మగవాళ్ళు నిస్సంకోచంగా బట్టలు విప్పి ఒడ్డున పెట్టి జలక్రీడలు ఆడుతూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు నందీశ్వర వాహనం మీద అటు ఎడుతున్నారట. పెద్ద గాలి వేసింది, ఆ గాలికి వస్త్రాలు ఎగిరిపోతున్నాయి. దాంతో ఆడవాళ్ళంతా హడావిడిగా ఒడ్డు మీదకు వచ్చారట. ఆ రావడంలో యయాతి మన వృషపరుడి కూతురు శర్మిష్ఠ చీరేమో శుక్రాచార్యుడి కూతురు దేవయాని దగ్గరకు వచ్చేసింది. దేవయాని ఈ బట్ట కట్టుకుంది, దేవయాని బట్టేమో శర్మిష్ఠ చేతిలోకి వచ్చింది. శర్మిష్ఠకి రాజుగారి కూతురునని అహంకారం కదా, మహారాజు రాక్షసరాజు కూతుర్ని నా చీరని ముష్టెత్తుకునే బ్రాహ్మడి కూతురువి నువ్వు, పురోహితుడి కూతురువి నువ్వు కట్టుకుంటావా, చీ ఇప్పు దిక్కుమాలిందని అందిట. ఈవిడికి పౌరుషం వచ్చేసింది. మా నాన్న ముష్టెత్తుకునేవాడు అంటావు, అసలు మా నాన్న లేకపోతే మీ నాన్నకి రాజ్యం ఎక్కడ ఏడిసిందే? దేవతలు వచ్చి మీ నాన్న నెత్తి మీద జల్లకాయ కొట్టి రాజ్యం ఎత్తుకుపోయే సమయంలో మా తండ్రి తన మహిమతో తన మంత్రశక్తితో కదా మిమ్మల్ని కాపాడాడు, అందుకే మీకు రాజ్యం వచ్చింది. ముష్టాడు అంటావా, నువ్వే ముష్టి, మీ నాన్న ముష్టి, మీ అమ్మ ముష్టి అందుటాడు. ఇలా ఒకరినొకరు ముష్టి ముష్టి అని తిట్టుకోవడంలో శర్మిష్ఠ అంటే రాజుగారి కూతురు కనుక కూడా చెలికెత్తెలు ఉన్నారు 100 మంది. ఈ చెలికెత్తెలు పిలిచి, ఈ పురోహితుడి కూతురు వచ్చి నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందా, దీని గుడ్డలన్నీ ఎప్పదీసి ఆ నూతిలో వారేయండి అదిట. కోపంలో క్షణికోద్రేకంలో పక్కన పాడుబడిన నుయ్యి ఉంది, ఈ బట్టలు తీసి నూతిలో వారేసారట. పాపం ఎంత కోపం వచ్చినా నూతిలో వారేస్తారా, అదొక కర్మయోగం. ఆ నూతిలో పడి చావలసిందే, కానీ అదృష్టం ఏంటంటే అగాధమైన నూతిలో పడిపోతున్న ఈవిడికి ఓ మర్రి కొమ్మ దొరికిందిట. అది పాడుబడిన నుయ్యి, అందులో మర్రి చెట్టు ఒలిచింది. అందుకే పాడుబడిన నూతిలో ఉండేటటువంటి సౌకర్యాలు అవి. ఆ కొమ్మ అట్టుకుందిట, బతికింది. నీళ్లు కూడా లేవు అదృష్టవశత్తు లోపల. వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి అక్కడికి వేటకు వచ్చాడు యయాతి మహారాజు, నహుష చక్రవర్తి కొడుకు, చంద్రవంశపురాజు. వేటకొచ్చిన ఆయనకి కుయ్యో మొర్రో అని మూలుగులు వినబడుతున్నాయి. ఎక్కడా అని చూస్తూ చూస్తుంటే హఠాత్తుగా నూతిలోంచి వినబడుతున్నాయిట. ఎవడో నూతిలో పడిపోయినట్టున్నాడు, నూతిలోకి దొంగి చూశాడు. కానీ లోతైన నూతిలో ఎవరో సరిగ్గా కనబడ్డల్లా. ఎక్కడో కొమ్మ పుచ్చుకుని అస్పష్టంగా కనపడుతోంది దేవయాని. ఎవరు అంటే రక్షించండి అందిట. అప్పటికి ఎవరో పాపం ఉన్నారనుకుని తన వస్త్రం ఒకటి తీసి లోపల వేసేట. పై కండువ, ఆ కండువ ఆవిడికి అందలా. సరే ఇప్పుడు ప్రాణం రక్షించడం కోసం బట్ట కంటే ఎక్కువ ఏమిటని కట్టుకున్న వస్త్రం కూడా ఇప్పేసి ఈ వస్త్రానికి ఈ పై కండువ కూడా కట్టి ముడేసి ఈ మొత్తం ఈ చీర ఈ కండువ రెండూ వేసినటువంటి ఆ ముడిని పొడుగ్గా ఉంది కనుక లోపలికి వేశాడు. ఆవిడ అది పట్టుకుంది, దొరికింది. అది పట్టుకోగానే పైకి జాగ్రత్తగా తాడుతోటి బకెట్ లాగినట్టుగా లాగాడు ఆవిడ్ని. పైకి వచ్చే ముందు ఏం చేశాడు మరి, ఆవిడ పైకి రావాలంటే నూతిలోంచి చెయ్యి ఒక ఇవ్వాలి, లేదా జారిపోతుంది. అందుకని ఆయన తన కుడి చేతిని ఆలంబరగా ఊతగా ఇచ్చి ఆవిడ పైకి లాగేట. పోతన గారు అద్భుతమైన పద్యం నవమస్కంధంలో రాస్తాడు. సప్తంభో నిధి మేఖలావలయమౌ సర్వం సహారాజ్యముల్ ప్రాప్తోద్యద్వర దక్ష దక్షిణకర ప్రాలంబముంజేసి. 7 సముద్రములతో కూడిన ఈ అద్భుతమైన ద్వీపములతో కూడిన భూమండలమంతా పరిపాలించే మహారాజు ఈ భూమండలాన్ని ఈ కుడి చేత్తో పరిపాలిస్తున్నాడు దండం ధరించి. అటువంటి పవిత్ర దక్షిణకరం అక్కడే రాశాడు ఆయన. వరదక్ష దక్షిణకరం అంటే శ్రేష్టమైన కుడి చెయ్యి. కానీ వర అనే శబ్దానికి వరుడు అంటే ఏమిటి, పెళ్లి కొడుకుని ఒక అర్థం. అనుకోకుండా శబ్దం వేయిలా, కావాలనే వేశాడు ఆయన. ఆ అద్భుతమైన కుడి చేతినిచ్చి ఆవిడ చెయ్యొచ్చుకు పైకి లాగాట. ఇంగ్లీష్లో అయితే హ్యాండ్ ఇచ్చాడు, తెలుగులో అయితే చేయూతనిచ్చి పైకి లాగాడు. చేయూత ఇచ్చి పైకి లాగలాగానే ఆవిడంది, నువ్వు దిగంబరంగా ఉన్నావు, నేను దిగంబరంగా ఉన్నా. ఒక యవ్వనంలో ఉన్న పురుషుడు స్త్రీ ఒకరినొకరు ఏకాంతంగా ఇలా దిగంబరంగా చూస్తే ఆయన పెళ్లి చేసుకు తీరాల్సిందే. పైగా నువ్వు కుడి చెయ్యి నూతగా ఇచ్చి పైకి లేగావు, నువ్వు హ్యాండ్ ఇచ్చేసావు, చేయూతనిచ్చావు, పాణిగ్రహణం అంటే ఇదే. అంచేత నువ్వు నాకు భర్తవి అందిట. నేరక ఈ పని చేశానమ్మా, నిన్ను రక్షిద్దాం అనుకుని ఏదో చెయ్యూతనిచ్చాను, నువ్వేమో మొగుడంటే ఎలాగా అంటే తప్పదు, ఇది శాపం తప్పదు అందిట ఆవిడ. అనగానే సరే ఈయన కూడా యగాదిగా చూశాడు, ఈవిడ పరమసుందరివతి, ఈయనకి ఇష్టమే. నువ్వెవరు అన్నట్ట, శుక్రాచార్యుడి కూతుర్ని అనగానే అడిలిపోయాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, కానీ మీ డాడీ అంటేనే నా బాడీ కంపించిపోతుంది అన్నట్ట. అయితే మా నాన్నగారు నా మాట కాదండి, అక్కడికి వెళదాం అనగానే సరే మీ నాన్నగారు ఏం చెబితే చేద్దాంలే అన్నాడు ఆయన.